నా పేరు ఉచ్చుల సత్యానందం, దర్శిపేట, విజయవాడ. నేను బీఎస్సీ అగ్రికల్చర్, బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో నేను చదివాను. రైతులతో దాదాపు 37 సంవత్సరాల అనుభవంతో రైతులకు కొన్ని సూచనలు ఇవ్వడానికి మీ ముందు వస్తున్నాను. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు 91.2 అను రేడియో కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వ ఎరువులు రసాయనాలు మంత్రిత్వ శాఖ వారు యాజమాన్యంతో మరియు రామగుండం ఫర్టిలైజర్స్ వారు సౌజన్యంతో ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. సేంద్రియ వ్యవసాయం అన్న దాని గురించి గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం వారు రైతులకు వ్యవసాయంలో తీసుకోవలసిన మెలకువతలు, భూమిని సారవంతం చేయడము, అధిక దిగుబడులు పొందడానికి రకరకాల యాజమాన్య పద్ధతుల్లో తీసుకోవలసిన మార్పుల గురించి కోట్లాది రూపాయలను ఖర్చు చేసి రైతులకు సహాయార్థమై ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. హరిత విప్లవము ప్రారంభమైన తర్వాత ప్రపంచంలో, అదేవిధంగా మన భారతదేశంలో హరిత విప్లవాన్ని బట్టి అధిక దిగుబడినిచ్చే వంగడాలు మరి వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టడాన్ని బట్టి అధిక దిగుబడిని పండించాలంటే ఎరువుల వాడకం, అదేవిధంగా పురుగు మందులు, తెగుళ్ల మందులు వాడకం అధికం కావడం మనం గమనించాం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధికంగా విచక్షణారహితంగా ఎరువుల వాడకము, పురుగు మందుల వాడకంను బట్టి సమతుల్యత తగ్గిపోవడం, భూమిలో సారము సమతుల్యత తగ్గిపోవడం, భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతినడము, వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యము, వీటి వల్ల మానవాళికి ఎన్నో తీరని నష్టము, ఎన్నో రకాలైన అనారోగ్య పరిస్థితులు, రకరకాల వ్యాధులు రావడాన్ని బట్టి మనం తీసుకుంటున్న ఆహారంలో వస్తున్న మార్పులు, లేకపోతే అవి రసాయన అవశేషాలు లేదా పురుగు మందుల అవశేషాలు ఉండడాన్ని బట్టి వాటిని బట్టి మన ఆరోగ్యానికి దెబ్బ తగులుతుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, వాతావరణంలో కూడా మార్పులు సమతుల్యత తీసుకురావడం కోసం, వాతావరణ కాలుష్యం జరగకూడదు, భూమి కాలుష్యం జరగకూడదు, నీటి కాలుష్యం జరగకూడదు అనే ఉద్దేశాలతో ఎన్నో రకాలైన కార్యక్రమాలు ప్రభుత్వం వారి చేత ప్రవేశపెట్టబడింది. కొన్ని సందర్భాల్లో రైతులు సహకరించకపోవడం, కార్యక్రమాలు ఉద్దేశం మంచిదే కానీ దాని యొక్క ఆచరణ అన్నది సరిగ్గా జరగకపోవడం జరుగుతుంది. సో ఈ అక్కడ ప్రభుత్వం వారు, రైతులు కలిసి మానవాళి, మానవుల యొక్క ఆరోగ్యం, రైతు యొక్క ఆరోగ్యం, ప్రజల యొక్క ఆరోగ్యం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవడం, నీటి కాలుష్యాన్ని తగ్గించుకోవడం, వీటన్నిటికీ అందరూ సమిష్టిగా పనిచేస్తేనే కానీ ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాలు జరగవు, విజయవంతం కావు. కాబట్టి ఈ యొక్క రసాయనిక ఎరువులు, మందుల యొక్క వాడకాన్ని తగ్గించడానికి అవకాశం ఉన్నది. పూర్తిగా మానివేయమని కాదు, కానీ అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి ఎరువులు వాడడం, అవసరాన్ని బట్టి కీటకనాశకాలు, పురుగు మందులు, పెస్టిసైడ్స్ వాడడం, ఫంగిసైడ్స్, హెర్బిసైడ్స్, ఈ యొక్క మందుల్ని వాడక అవసరాన్ని బట్టి వాడుకోవాలి. ఆ వాడకంలో చాలా లోపం, నేను ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, సౌత్ ఇండియాలో, భారతదేశంలో నేను తిరిగిన ప్రదేశాల్లో రైతులు విచక్షణారహితంగా వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందులు వాడకము, దాన్ని బట్టి రైతులు నష్టపోతున్నారు, ఖర్చు పెరిగిపోవడం వల్ల లాభదాయకంగా ఉండకపోవడం గమనిస్తున్నాం. నేను ఇచ్చే సూచనలు ఏమిటంటే, భూసార పరీక్ష చేయించుకుని ఎంతవరకు ఎరువులు వేయాలో అంతవరకు ఎరువులు వాడుకోవాలి, కానీ సేంద్రియ ఎరువులు వాడుకోవాలి. సేంద్రియ ఎరువులు, సేంద్రియ వ్యవసాయం చేయడానికి పచ్చిరొట్ట వేయడానికి కానీ లేకపోతే వర్మీ కల్చర్ కానీ బయోఫర్టిలైజర్స్ అన్నది ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి. అలాంటివి వాడటం వల్ల రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. ఎన్ని టన్నుల ఎరువులు కావాలి, సేంద్రియ ఎరువు ఎన్ని టన్నులు కావాలి, ఎంత ప్రమాణంలో మీరు ఏ పంట వేస్తున్నారు, మీరు పండించే పంటను బట్టి నిర్ణయిస్తారు. అన్నిటికీ ఒకటే ప్రమాణం ఉండదు, అది మెట్ట పంట లేకపోతే పల్లవ ప్రాంతాల నీటి యాజమాన్యం చేత పండించే పంట, కాలువల ద్వారా చెరువుల కింద పండించే పంట, వర్షాధారమైన పంట, ఏ విత్తనము ఎలాగా పండించాలి అనేది దాన్ని బట్టి నిర్ధారించబడుతుంది. మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులను కలుసుకున్నట్లయితే వారికి సంపూర్ణంగా మీకు వివరాలు తెలియజేస్తారు, దాని ప్రకారంగా వాడాలి. ఈ ఎరువులు వాడకంలో తగు జాగ్రత్తలు, వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకోవాలి. కొన్నిసార్లు మీకు ఇచ్చే సూచనలు ఏమిటంటే, మనం కూరగాయలు, వ్యర్థమైన కూరగాయలు వాటి అన్నింటినీ ఒక డబ్బాలో వేసుకుని వాటిని కూడా ఎరువుగా వాడుకోవచ్చు. అవి కొంచెం మాగిన తర్వాత, కుళ్ళిపోయిన తర్వాత వాటిని కూడా మరి కూరగాయలు పండించుకోవడానికి కానీ ఎరువులుగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. పచ్చిరొట్ట రసాయన ఎరువులుగా కాకుండా పచ్చిరొట్ట ఎరువులు వాడడానికి మనం చాలామంది రైతులు ఇష్టపడటం లేదు. ఇంతకుముందు జీలుగా, జనుము ఈ పంటలు కూడా వేస్తుండేవారు. జీలుగా జనుము వేయడం వల్ల దాన్ని దుక్కిలో దున్నుకుంటే అది కూడా అవి అట్మాస్ఫిక్ వాతావరణంలో నత్రజనిని మీకు భూమికి అందిస్తుంటాయి. సో అలాంటి పచ్చిరొట్ట ఎరువు కనుక వాడుకున్నట్లయితే, అవి పంట పండించుకున్నట్లయితే భూమికి మంచి సారవంతంగా ఉంటుంది, చక్కని దిగుబడులు రావడానికి, రసాయన ఎరువులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని టన్నులు వాడాలి, ఏ ప్రమాణాల్లో ఎంతెంత వాడాలన్నది రైతులు సర్వసాధారణంగా, పక్కన ఉన్న రైతు ఒక 10 బస్తాలు 15 బస్తాలు ఎరువులు వేస్తున్నాడు కాబట్టి నేను 20 బస్తాలు ఎరువు వేయాలని పోటీతత్వం వస్తుంది. ఈ పోటీతత్వాన్ని తీసివేసి అసలు ఎంతవరకు అవసరము, ఎంత ఎరువులు వేయాలన్నది మీరు వేసుకోవాలి. అది ముందు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పెట్టుబడులు ఎక్కువైపోయి పెట్టుబడుల వల్ల చాలా నష్టపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా యాజమాన్యం, వాతావరణంలో మార్పుల వల్ల రకరకాల కీటకాలు, తెగుళ్ళు ఎక్కువైపోతున్నాయి. దాంట్లో రసాయన ఎరువులతో పాటు ఎప్పుడైతే వేస్తారో ఈ కీటకాలు, తెగుళ్ళు ఎక్కువైపోతాయి. ఈ మందులు కూడా విచక్షణారహితంగా వాడేస్తుంటారు. విచక్షణారహితంగా వాడకుండా అసలు ఏ పురుగు ఉన్నది, ఏ తెగులు ఉన్నది, దానికి ఏ మందు వాడాలన్నది మీరు అర్థం చేసుకోవాలి. అంతర్వాహిక చర్య కలిగిన మందులా, లేకపోతే స్పర్శ ద్వారా పనిచేసే మందులా తెలుసుకోవాలి మీరు. సో దాన్ని నిర్ధారించుకొని సరైన మందులు సరైన టైంలో వాడుకోవాలి. అంతేగాని పక్క వాళ్ళు ఒక 10 సార్లు 15 సార్లు మందులు జల్లుతున్నారు పిచ్చికారి, నేను కూడా 20-30 సార్లు చేయాలని విచక్షణారహితంగా మందులు వాడుతున్నారు. ఈ విధంగా వాడుతున్నందువల్ల ఖర్చు పెరిగిపోతుంది, దిగుబడి తగ్గినప్పుడు ఇబ్బంది పడతారు. ఒకవేళ ఏదైనా తుఫాన్లు కానీ లేకపోతే అధిక వర్షపాతం రావడం, వరదలు రావడం వల్ల కానీ పంటలు నష్టపోయినప్పుడు దిగుబడి రాక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి ఖర్చు తగ్గించుకునే పద్ధతులు రైతులు నేర్చుకోవాలి. ఎంతవరకు ఖర్చు తగ్గించుకోగలం, అవసరాన్ని బట్టి మందులు వాడడం, అవసరమైన వరకే ఎరువులు వాడుకోవడం, ఈ పద్ధతి కనుక మీరు నేర్చుకున్నట్లయితే అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు వాళ్ళు ఏమేమి మందులు వాడుతున్నారు, ఏ ఎరువులు వాడుతున్నారో, రసాయన ఎరువులు ఎంత వాడుతున్నారో, సేంద్రియ ఎరువులు ఎంత వాడుతున్నారో వాళ్ళ దగ్గర రికార్డు ఉండదు. ఒక పుస్తకం పెట్టుకుని ప్రారంభం నుంచి, దుక్కు దున్నే దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి ఒక పుస్తకంలో రాసుకొని ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు అయింది ఎకరానికి అన్నది లెక్కలు రాసుకోవాలి. దాన్ని బట్టి ఎన్ని రోజులకి మనం ఈ ఎరువులు వేస్తున్నాము, ఎన్ని రోజులకి కీటకనాశకాలు వాడుతున్నాము, ఏ పురుగుకి ఏది వాడుతున్నాము అన్నది చాలామంది తెలియదు, ఎవరో పక్క వాళ్ళు చెప్పారని, పక్క వాళ్ళు వాడారని, పక్క రైతు వాడుతున్నాడని మనం ఆడుకుంటున్నామే కానీ అది అవసరమా అవసరం లేదా, అది అసలు ఏ మందు, అందులో ఉన్న మూల పదార్థం ఏమిటి, ఏమీ తెలుసుకోకుండా వాడుతున్నారు. చాలామంది రైతులు నష్టపోతున్నారు, అక్కర్లేని మందులు కొడుతున్నారు, అక్కర్లేని ఎరువులు వేస్తున్నారు. కాబట్టి రైతులు వాడేటప్పుడు ఇది అవసరమా కాదా, ఇది ఎంతవరకు ఉపయోగం, ఇది ఎంతవరకు లాభదాయకము అన్న విషయాలు మీరు నేర్చుకోవాలి. ఇది మీకు తెలియకపోయినట్లయితే మీ దగ్గరలో ఉన్న వ్యవసాయాధికారులను అడగండి, చెప్తారు. కంపెనీ యజమాన్యం ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, ఆఫీసర్లు చాలామంది వ్యవసాయాన్ని గురించి చదివిన వారు ఉన్నారు, వాళ్ళని అడగండి, బాగా తెలిసిన రైతులను అడగండి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, సంస్థల వారు కూడా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగ తెలియకుండా ఏదో వ్యవసాయం చేస్తున్నామో అన్నట్లుగా కాకుండా జ్ఞానం ఉపయోగించి, తెలివి ఉపయోగించి చక్కగా సేంద్రియ ఎరువులను వాడుతూ చక్కని పంటను పండించి మీరు అధిక లాభాలు పొందాలనంటే కొన్ని సూచనలు పాటించాలి తప్పకుండా. అది మొట్టమొదటిది భూసార పరీక్ష నుంచి సేంద్రియ ఎరువులు వాడకము, పచ్చి రొట్ట ఎరువులు వాడడం, తర్వాత అవసరాన్ని బట్టి రసాయన ఎరువులు, అవసరాన్ని బట్టి కీటకనాశనులు వాడడానికి మీరు గనక నేర్చుకోగలిగితే మంచి పంటను పండిస్తారు, అధిక లాభాలను పొందడానికి, ఖర్చు తగ్గించుకునే లాభాలు పొందడానికి మీకు నేను ఇస్తున్న ఈ సూచనలు పాటించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, దేశ ఆరోగ్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి రైతే మూల కారణమవుతాడు. రైతే వెన్నెముక అంటారు, వెన్నెముక బాగున్నట్లయితే శరీరం అంతా బాగుంటుంది. మీరు గనక చితికిపోతే, మీరు గనక కుంగిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుంగిపోద్ది, మీరు ఆర్థికంగా కుంగిపోతారు. మీరు మంచి వ్యవసాయాన్ని చేయండి, మంచి లాభాలను లాభదాయకమైన వ్యవసాయం చేయండి, దేశాన్ని పురోగతికి తీసుకెళ్ళండి, అభివృద్ధిలోకి తీసుకెళ్ళండి. ఇదే నా సూచనలు, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దీన్ని ఆచరణలో పెట్టాలని కోరుతున్నాను. అంటే రైతులు ఇంతకుముందు జనుము, జీలుగ ఈ పంటలు వేసేవాళ్ళు, అవి మర్చిపోయారు ఇప్పుడు.
సార్, ఇప్పుడు సేంద్రియ పద్ధతుల ద్వారా పండించాలని చెప్తున్నారు, అట్లాగే ఎరువులు కావాలి దానికోసం. ఇప్పుడు పల్లెటూరులో చూసుకుంటే ఇదివరకు ఒకప్పుడు 90% మంది పశువులను పెంచుతూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అది 10% పడిపోయింది. మరి ఆ ఊర్లో ఉన్న 100 ఎకరాలకో 200 ఎకరాలకో ఈ పశువుల పేడని ఉపయోగించడం ఇప్పుడు సాధ్యం అవుతుందా సార్?
ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పశు సంవర్ధక శాఖ ఇచ్చే సూచనలు కూడా ఎవరు పాటించట్లేదు. పశువుల శాతం తగ్గిపోయింది గ్రామాల్లో. కారణం ఏంటంటే ఇంతకుముందున్న పశువులకి పశువులు మేత మేయడానికి భూములుండేవి. ప్రతి గ్రామానికి ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు భూములు కేవలం పశువులు మేయడం కోసమే అలాగా వదిలేసి ఉండేవి పాత కాలంలో. అది గవర్నమెంట్ భూమే ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ భూములు ఏమైపోయినాయో ఎవరు తెలియట్లేదు. తర్వాత ఇంతకుముందు పంట కాలవలు గట్టి అమ్మంటే గడ్డి మేస్తుండేవి, అవి కూడా ఆక్యుపేషన్కి వెళ్ళిపోయినాయి, ఇల్లు కట్టేసుకున్నారు కంట పంట కాలవల మీద కూడా ఇల్లు, లేదా ఆ పక్కన ఉన్న భూస్వామి వాడు దడి కట్టేసుకుని వాడు కూడా ఏ పశువులను రానివ్వట్లేదు. కాబట్టి పచ్చగడ్డి లేనిది పశువు లేదు, పచ్చగడ్డి ఉండాలి, ఎండుగడ్డి ఉండాలి. సో పచ్చగడ్డి దొరకట్లేదు, అంటే పచ్చిక బయళ్ళు లేవు కాబట్టి ఆటోమేటిక్గా వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఇంతకుముందు ఒక రైతు దాదాపు 4 పాడి గేదెలుండి, ఒక దుక్కుటెద్దులుండి, ఒక జాత బండి ఎడ్ల బండి ఉండేది. కాబట్టి అలా వ్యవసాయం చేసుకుంటూ ఆట వచ్చే 2 ఆవులు ఉండేవి. ఆ యొక్క ఎరువులు ఆ యొక్క పేడతోనే అదే రసాయన ఎరువు తయారయ్యేది. ఇప్పుడు ఎవరు వ్యవసాయం ఆ విధంగా చేయట్లేదు కాబట్టి నీకు ఎక్కడ దొరుకుతుంది సేంద్రియ ఎరువు, ఎక్కడ దొరుకుతుంది? FIM అంటారు, ఫామ్ యాడ్ మెన్యూ. సో పశువులు పాకలేకపోయినాయి. ఇప్పుడు కొంతమంది మేపుకుంటున్నారు పాల కోసం, ఇంకా వదలకుండా కొంతమంది ఉన్నారు, చాలా తగ్గిపోయి 90% పశువులే లేవు ఇప్పుడు గ్రామాల్లో. అందుకని ఇప్పుడు ఆ పశువుల ఎరువు దొరకడం అనేది చాలా కష్టమైంది. ఇది ప్రభుత్వం వారు ఆలోచించి దానికోసం సపరేట్గా పశువుల మేపడం కోసం గ్రామానికి ఒక యూనిట్ కింద పెట్టి ఒక శాలలు ఏర్పాటు చేసి అక్కడ పెంచుతూ ఉంటే ప్రభుత్వమే తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అందరూ హౌసింగ్కి వెళ్ళిపోయినాయి, రియల్ ఎస్టేట్లు పెరిగిపోయినాయి, వేల స్థలాల్లో ఇప్పుడు పశువులు పెంచడానికి జనాభా పెరిగిపోయిన, వాతావరణం పెరిగిపోయిన, ఆ వాసన భరించలేక ఎవడో ఉంచట్లేదు. సో కొంచెం అంతకుముందు ఖాళీ స్థలాలు పోలేను ఉండే, ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఖాళీ స్థలాలన్నీ ఇళ్ల స్థలాలు అయిపోయినాయి, పచ్చికి బయళ్ళన్నీ కూడా ఆక్యుపేషన్కి వెళ్ళిపోయినాయో లేకపోతే ఎవరు తీసుకున్నారో మనకు తెలియదు, అందరికి తెలుసు ఏమైపోయినాయి. సో కాబట్టి వ్యవసాయ రంగంలో ఆవులు పశువులు వీటి భూమిక తగ్గిపోయింది కాబట్టి రసాయన ఎరువులు వాడకము పశువుల పెంట అన్నది కరువు అయిపోయింది, ఖరీదైపోయింది కూడా, పశువుల పెంట కూడా ఖరీదైపోయింది ఇప్పుడు.
అలాగే మనకి స్వతంత్రం వచ్చినప్పుడు సార్ మన పూర్వీకులు కూడా సేంద్రీయ పద్ధతినే ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత ఎంఎస్ స్వామినాథన్ గారు ఈ యొక్క కెమికల్స్ ద్వారా పండించడం వల్ల ఎక్కువ దిగుమతిని పండించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ ఫెర్టిలైజర్స్ని తీసుకురావడం జరిగింది సార్. అప్పుడు ప్రజలందరూ కూడా వ్యతిరేకించిన, కొంతకాలానికి రైతులు కూడా దానికి మారటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్స్ నుంచి, కెమికల్ ఫెర్టిలైజర్స్ నుంచి బయో ఫెర్టిలైజర్స్కి ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుంది. మరి దానికి ఆల్టర్నేటివ్గా సరిపడా ఒక బయో కెమికల్స్ని ప్రభుత్వం తయారు చేయగలుగుతుందా, లేకపోతే రైతులే తయారు చేసుకోవాలా, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాం సార్? ఇప్పుడు
హరిత విప్లవం భారతదేశంలో ప్రారంభమైనప్పుడు ఈ అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు, విత్తనాలనే అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల కింద రీసెర్చి పరిశోధన చేయడానికి అవసరం ఏర్పడింది. కారణం జనాభా పెరిగిపోవడం, భారతదేశ జనాభా పెరగడం, భూమి పెరగదు కానీ జనాభా పెరిగిపోతారు, అందరికీ ఆహారం పెట్టాలి కాబట్టి ఇప్పుడున్న భూమి పెరగనప్పుడు పంట పెరగాలి కదా, అది లక్ష్యం. అది ఎవరిచ్చారు? ప్రభుత్వం వారే ఇచ్చారు. స్వామినాథన్ గారు ఒక శాస్త్రవేత్త, అంతేగాని ప్రభుత్వమే వాళ్ళకి అనుమతి ఇచ్చింది పరిగిపోతున్న జనాభాకి మనము ఆహారం పెట్టాలి కాబట్టి అధిక దిగుబడులు. మొట్టమొదట నార్మన్ బోర్లాగ్, డాక్టర్ బోర్లాగ్ గారు అమెరికాలో ప్రారంభించాడు హరిత విప్లవం, అక్కడ ప్రారంభమైంది. వాళ్లకు గోధుమలు పంట పండించాలి, ఒక డిసీజ్ వచ్చి 3 సంవత్సరాలు కరువు వచ్చింది ఆ అమెరికా దేశంలో. ఆ డిసీజ్ ఆ యొక్క గోధుమలు పంట నష్టపోవడం వల్ల శాస్త్రవేత్తలు బోర్లాగ్ గారికి అధిక దిగుబడిని ఇచ్చే పంటలు ఈ యొక్క తట్టుకునే వంగడాలు, తెగుళ్ళకి పురుగులకి తట్టుకునే వంగడాలు, అధిక దిగుబడులు. అది హరిత విప్లవం అక్కడ ప్రారంభమైంది అమెరికాలో. అది చూసి మన భారతదేశం మనం కూడా ఎందుకు చేయకూడదు అని అప్పట్లో ఉన్న స్వామినాథన్ గారు శాస్త్రవేత్త కాబట్టి ఆయన నాయకత్వంలో చేశారు, ఆయనేమి తీసుకురాలేదు, ప్రభుత్వమే తీసుకొచ్చింది, ప్రభుత్వం కావాలని పథకం ద్వారా ఇచ్చారు. కాబట్టి హరిత విప్లవం ప్రారంభమైనప్పుడు 20 బస్తాలు పండే ఒక వంగడం, వరి వంగడం, అది 20 బస్తాలే పండుద్ది ఎకరానికి, ఎంత యాజమాన్యం చేసినా. ఇప్పుడు అది ఇప్పుడు 40, 50, 60 కూడా పండిస్తున్నారు ఎకరా, అదే భూమి అదే పంట, కానీ విత్తనం మారింది, అధిక దిగుబడిని ఇస్తుంది. సో పాత రోజుల్లో పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వేసుకుని ఇంకేమీ కొట్టకుండా, పురుగు మందులు ఏమీ కొట్టకుండా, దుక్కి దున్నినప్పుడే పశువుల పంట దున్నేసి వేసి నాట్లు వేసేవారు, పంట తీసుకునేవారు. అప్పుడు 20 బస్తాలు 25 బస్తాలు కూడా పండి. మరి ఇప్పుడు అలా లేదు కదా, పంట దిగుబడి పెరగాలి, లాభం రావాలి కాబట్టి పెరిగిపోతున్న జనాభాకు అన్నం పెట్టాలి కాబట్టి దీనికి అధిక దిగుబడులే అవసరము అన్న సంగతి రీసెర్చ్ చేశారు, పరిశోధన చేసి అదే వంగడాన్ని అదే విత్తనాన్ని ఎక్కువ దిగుబడిని ఇచ్చే వంగడం కదా మార్చారు, హై ఈల్డింగ్ వెరైటీస్ అట. సో హై ఈల్డింగ్ ఇవ్వాలని అంటే మామూలుగా దీనికి వచ్చే పశువులు ఎరువు అయితే అదేం పండదు, మళ్ళీ అదే 20 వస్తుంది, మళ్ళీ అదే ఎరువు వాడు, పశువులు పెంట వేయి, అదే నీళ్లు పెట్టు, అదే భూమి, 20 వస్తుంది మళ్ళీ. అధిక దిగుబడులు ఇవ్వాలంటే దానికి కృత్రిమంగా ఎరువు ఇవ్వాలి, అది కూడా కృత్రిమమైన రసాయనాలు ఇవ్వాల్సి వచ్చింది, నత్రజని, భాస్వరము, పొటాషు కృత్రిమంగా ఇస్తేనే అది పండుద్ది. అది వేయడం అనే మళ్ళీ 20 ఇస్తుంది 20 బస్తాలు ఇస్తుంది. సో కృత్రిమంగా ఇవ్వడాన్ని బట్టి ఇరవై బస్తాలది 40 బస్తాలకి డబుల్ అవుతుంది, లేదా ఇంకా బాగా పడితే ఇస్తుంది. ఇది జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల జరిగింది. రీసెర్చ్ వల్ల బ్రీడింగ్ సంకరపరిచి 2 రకాల జాతులను సంకరపరిచి సంకర జాతి విత్తనాలు వచ్చినాయి. సో అది అవసరత. ఇప్పుడున్న ప్రపంచానికి అవసరమే, భారతదేశానికి అవసరమే. ఇన్ని కోట్ల జనాభా కన్నం పెట్టాలి. కానీ ఈ పరిస్థితుల్లో వాడకము విచక్షణారహితం అయిపోయింది. అక్కడ లోపం జరిగింది, దీనికి నియంత్రణ పోయింది. నియంత్రణ లోపం వల్ల అధికంగా వాడేసి, వాడకూడని దానికన్నా ఎక్కువ ఎరువులు వాడేసి, కొట్టకూడని దానికన్నా ఎక్కువ మందులు కొట్టేసి ఖర్చు పెంచేసుకున్నారు. దిగుబడి పెరుగుతుంది కానీ ఖర్చు పెంచేసుకుంటున్నారు, అంత అవసరం లేదు. అలా వాడకూడనంతటి కన్నా ఎక్కువ ఎరువులు వాడడము, కొట్టకూడనంత దానికన్నా ఎక్కువ పురుగు మందులు కొట్టేయడం వల్ల ఆ యొక్క రసాయన అవశేషాలు, ఆ విషయం యొక్క అవశేషాలు మన శరీరంలోనికి మన పిల్లల మీద పడుతుంది. కాబట్టి ఆరోగ్యం పాడైంది, వాతావరణం పాడైంది, నీళ్లు పాడైపోయింది, భూమి పాడైపోయింది. సో ఇది తగ్గించాలనంటే నియంత్రణ అవసరం. దానికి నియంత్రణ కూడా ఉంది బోర్డు, కానీ నియంత్రించే నియంత్రణ వ్యవస్థ కుంటుపడింది, ఎవరు పట్టించుకుంటలేదు. కాబట్టి ఆ కుంటుపడిన వ్యవస్థని బలపరిస్తే, నియంత్రణ కనుక కరెక్ట్గా చేయగలిగితే, మరలా ఈ విచక్షణారహితంగా ఎరువులు పురుగు మందులు వాడకాన్ని తగ్గించు. కానీ ఈ పరిస్థితుల్లో అవి లేకుండా కూడా పంట పండవు. 100% దాన్ని ఆపలేము. 100% ఆపేస్తే కరువు వస్తుంది, అరాచకం వస్తుంది. అంటే యుద్ధాలు, భోజనం కోసం యుద్ధాలు చేసుకోవాల్సి వస్తుంది. అవసరం, కానీ విచక్షణారహితంగా వాడడం అన్నది కరెక్ట్ కాదు, రైతులు వాడడం తప్పు. దానికి నియంత్రణ కనుక చేసే వ్యవస్థను కనుక తీసుకొస్తే రైతు యొక్క ఆరోగ్యం, మన ఆరోగ్యం, వాతావరణ కాలుష్యం ఉండదు, భూమి కాలుష్యం ఉండకుండా చేసుకోవచ్చు, నియంత్రణించవచ్చు. కానీ అటు ఇటు రసాయన ఎరువులు అవసరమే, అటు సేంద్రియ ఎరువులు కూడా అవసరమే. సేంద్రియ ఎరువుల్ని పెంచే వ్యవస్థ, ఆ యొక్క మందులు, సేంద్రియ కీటకనాశనాలు, బయలాజికల్ కంట్రోల్, ఈ ఎలాగ పెంచాలో దానికి ప్రోత్సాహం రైతులకు ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. ఆ ప్రోత్సాహం ఇవ్వకుండా ఆచరణ శూన్యం అవుతుంది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అండి మన భూ ఎర్త్ని, అంటే మన నేల తల్లిని కాపాడాలనే ఉద్దేశంతో ఓ ప్రియం ప్రణం అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ నుంచి బయో ఫెర్టిలైజర్కి తీసుకురావాలి, సేంద్రియంగా పంటలు పండిస్తే మనకు తినడం వల్ల మనకి ఆరోగ్యం ఉంటుంది, అలాగే భూమి కూడా సంరక్షించబడుతుందని ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ను తీసుకొచ్చారు. అయితే అసలు ఇది సాధ్యమేనా? కెమికల్స్ నుంచి బయో కెమికల్స్ ఫెర్టిలైజర్ వైపు తీసుకురావటం ఇది సాధ్యపడుతుందా? అట్లాగే ప్రజలందరూ దీనిని అంగీకరిస్తారా? అలాగే ప్రభుత్వం తరపు నుంచి మీ వీళ్ళకి ఏమైనా ప్రస్తుతం ఏమన్నా స్కీముల ద్వారా కానీ, లేకపోతే ఏమైనా సబ్సిడీల ద్వారా కానీ ప్రభుత్వం నుంచి రైతులకు ఏమైనా అందుతుందా?
ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పిఎం ప్రణామ ఈ యొక్క పథకము మంచిదే, మంచిది కాదని అనట్లేదు. రైతులకు ఉపయోగపడే ఈ యొక్క స్కీములు సక్సెస్ కావాలని అంటే దాని గురించి వివరణ, దాని గురించి చెప్పడం అన్నది, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ప్రచారం అన్నది కరెక్ట్గా జరగాలి. అవి జరగాలని అంటే సేంద్రియ ఎరువులు తయారీ న్యాయంగా, పద్ధతిగా సేంద్రియ ఎరువులు తయారీ కర్మాగారాలు కావాలి కదా. సేంద్రియ ఎరువులు తయారు చేసే కర్మాగారాలు ఎన్ని ఉన్నాయి? వాటికి ప్రమాణాలు ఏంటి? సేంద్రియ ఎరువు యొక్క ప్రమాణం ఏంటి? నిజంగా అది సేంద్రియ ఎరువేనా? ఆ సేంద్రియ ఎరువు తయారు చేయడంలో ఎవరు నియంత్రిస్తున్నారు? ఎవరు సహకరిస్తున్నారు? ఎవరు దాని మీద అజమాయిషి చేసి ఆ సేంద్రియ ఎరువులు తయారు చేసే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ కంపెనీలే రావాలి. ఇప్పుడు ప్రభుత్వ కంపెనీలే సేంద్రియ ఎరువులు తయారు చేసే కంపెనీలు ఏర్పాటు చేసి దానికి ప్రమాణాలు, ఈ సేంద్రియ ఎరువుకి ఈ ప్రమాణం ఉండాలి, ఈ లక్షణాలు ఉండాలి, ఈ విధంగా తయారు చేయాలి అన్నది ప్రభుత్వం వారే ఏర్పాటు చేసి తర్వాత ప్రైవేటు పరంగా ఇవ్వచ్చు. ఇప్పుడు 100% ప్రైవేటు పరంగా, ప్రభుత్వ పరంగా ఏమి లేనప్పుడు అది సక్సెస్ కాదు. ఇటు ప్రభుత్వం ఉండాలి, అటు ప్రైవేటు పరంగా, దానికి ఒక ప్రమాణం ఉండాలి. అలాగే సేంద్రియ ఎరువుల ప్రకారంగా బయోలాజికల్ పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ అంటున్నారు. దాని ప్రమాణాలు ఏంటి? దాన్ని ఏ విధంగా ఒక మందు బయటికి వస్తుందంటే దాన్ని ఏ విధంగా కరెక్టా కాదా, అది నిజమైందా కాదా, దాని ఫలితనం ఏంటి, దాన్ని ఏ విధంగా పరీక్ష చేస్తారో, తయారు చేస్తున్నారు కానీ దాని పరీక్షా విధానం లేదు కదా. దాని పరీక్షా విధానం కూడా ప్రభుత్వం వారి కంట్రోల్లో ఉండాలి, వ్యవసాయ అధికారి కంట్రోల్లో ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఇది సేంద్రియ ఎరువు లేకపోతే సేంద్రియ పురుగు మందు లేదా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఆర్గానిక్ అని అంటున్నారు, కానీ అందులో ఏమున్నది, దేని ద్వారా అసలు తయారు విధానం ఎక్కడి నుంచి తయారవుతుంది, ఏ ప్రక్రియలో తయారవుతుంది, దాని నిజమా కాదా, దాంట్లో రైతుకు ఉపయోగపడే గుణాలు ఉన్నాయా లేదా అని నియంత్రించేది లేదు కాబట్టి రైతుకి 100% నమ్మలేకపోతున్నారు. అందులో కొన్ని పురుగు మందులే కలిపేస్తున్నారో, కొన్ని ఎరువులే కలిపేస్తున్నారో, ఏం చేస్తున్నారో ఎవరు ఏమీ అజమాయిషీ చేయలేని పరిస్థితిగా ఉంది. సో అలాంటప్పుడు ప్రభుత్వం సక్సెస్ కావాలంటే ప్రభుత్వం వారు తీసుకొచ్చే ఈ యొక్క కోట్లాది రూపాయల్ని చిత్తశుద్ధితో మరి దాన్ని నియంత్రించగలిగితే రైతుకు ఉపయోగం ప్రణ, లేకపోతే అది ఆచరణ శూన్యం. కానీ 100% దీని మీదే ఆధారపడితే అయ్యే పని కాదు. ఇప్పుడు ఉన్నది ఇటు రసాయన ఎరువులు కావాలి, పురుగు మందులు కావాలి, సేంద్రియ ఎరువులు కావాలి, మొత్తం ఆపితే మాత్రం పరిస్థితి మాత్రం బాగోదు. అది మాత్రం కానీ చిత్తశుద్ధితో చేయగలిగితే ప్రభుత్వం చేయగలదు, నియంత్రించగల. ఆ చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర లేదు, రైతు మీద వేయకూడదు. రైతు మీ యొక్క పథకాలు నమ్మాలంటే అతనికి సరైన విధంగా అతనికే చేరేటట్టు అర్థమయ్యే రీతిగా చెప్పి తగు పంటకి తగు గిట్టుబాటు ధర ఇవ్వగలిగితే, ఆ పంటకి గిట్టుబాటు ధర ఇవ్వగలిగితే ఏ రైతు కాదనడు వేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు గిట్టుబాటు ధర రావట్లేదు కాబట్టి మళ్ళీ రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మందులు వాడుతున్నాడు, గతి లేక వాడుతున్నాడు. నా ఆరోగ్యం బాగుంటుంది, దేశానికి మంచిది, భూమికి మంచిది, అందరికీ మంచిది అని అనుకున్నప్పుడు రైతు మంచిదానికే చూసుకుంటాడు, చెడ్డదానికి వెళ్ళడు కదా. సో ఈ యొక్క కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 91.2 అను రేడియో ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి, భారత ప్రభుత్వం ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖ ద్వారాను మరియు రామగుణం ఎరువుల కర్మాగారం వారి ద్వారా సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.